ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. త్వరలో వచ్చండి, ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపమైన దేవా, దయగలిగిన రక్షక, సర్వాధికారి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అనంత జ్ఞానివి, ఆశ్చర్యకరుడవు, గొప్ప దేవుడవు, బలవంతుడు అని స్తుతిస్తూ మహింపరుస్తూ ఉన్నాం. దేవా, మీ అపారమైన ప్రేమను బట్టి, మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి మీకు వందనాలు. దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. పాపానికి మీరు విధించిన శిక్షను బట్టి మీకు వందనాలు. పాపికి మీరు సిద్ధపరిచిన రక్షణను బట్టి మీకు వందనాలు. ఈరోజు సర్వలోకంలో జరుగుతా ఉన్న గుడ్ ఫ్రైడే ఆరాధనలు అర్థవంతంగా మీకు మహిమకరంగా దేవా మీ ఉద్దేశం జరిగినట్లుగా జరగగలనట్లుగా మీరు సహాయం చేయండి. మేము నీ వాక్యం దగ్గరికి వచ్చాం, ప్రభువారిని సిలువ దగ్గరికి వచ్చాం. మేము మా నుంచి మీరేం ఆశిస్తా ఉన్నారు అలాగే ప్రభువా మేము కొనసాగినట్లుగా మాకు సహాయం చేయండి. ఈ మధ్యాహ్నం ఉపవాస ప్రార్థన సమయాన్ని, సాయంకాలం ప్రత్యేకమైన గుడ్ ఫ్రైడే ఆరాధన సమయాన్ని దీవెనకరంగా మీరు జరిగించండి. మెకానికల్ గా దేవా పండగలాగా కాకుండా ప్రభువా మీ ఉద్దేశం నెరవేరినట్లుగా ఈ ఆరాధనలు సర్వలోకంలో జరగటం మేము చూడగలిగినట్లుగా మీరు సహాయం చేయండి. మమ్మను మీ చిత్తానుసారంగా నడిపించుకొని వేడుకుంటూ సమయాన్ని మీ స్వాధీనానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ప్రత్యేక దినంలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం చిత్మర్ నాలుగు సువార్తల్లో రాయబడలేదు, కేవలం మత్తయి సువార్త, లూకా సువార్తలో మాత్రమే ఆయన జనన వృత్తాంత రాయబడింది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం నాలుగు సువార్తల్లోనూ రాయబడింది. కొత్త నిబంధన గ్రంథం అంతా ఆయన మరణం గురించి బలంగా బోధిస్తా ఉంది. సాధారణంగా మరణం కొరకు వినడానికి మనం ఇష్టపడం, మనం చావు కోసం వినడానికి ఇష్టపడం, మనం పుట్టుక కొరకే వినడానికి ఇష్టపడతాం. సో బర్త్ ఎప్పుడు కూడా మనల్ని సంతోషాన్ని మిగులుస్తుంది, డెత్ ఎప్పుడు కూడా మనకు దుఃఖాన్ని మిగులుస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు జీవన విధానం కానీ, ఈ గ్రంథం యొక్క బోధన విధానం కానీ మనకు అర్థమైతే మనం లోకస్తుల వలె ఆలోచించం, లోకస్తుల వలె ఉండం. ఒక రకంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలను ధ్యానించటం, ఆయన పొందిన శిక్షను ధ్యానించటం, ఆ శిక్ష ఆ శ్రమలు నా కోసమే అని ఎరగటం, దుఃఖపడటం అంతవరకు బాగుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆశిస్తుంది అంతేనా? ఆ సిలువను ధ్యానించి సిలువ దగ్గర కూర్చొని ఆయన పడ్డ శ్రమలను బట్టి ఏడ్చి కన్నీరు కార్చి దేవుడు నా కోసం ఎంత చేశాడు అని మనం ప్రార్థన చేసుకోవటం అదేనా యేసుక్రీస్తు ప్రభు ఆశిస్తా ఉన్నది? మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలి ఈ సిలువ మరణం దగ్గర? విశ్వాసి స్పందించాల్సిన రీతి ఏంటో వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి లూకాసు వార్త 23వ అధ్యాయము మనం 33 నుంచి 49వ వచనాల వరకు ఆయన సిలువ విషయాలు రాయబడ్డాయి, ఆయన శ్రమలు రాయబడ్డాయి, ఆయన శ్రమలు రాయబడ్డాయి. అందులో అందులో గేలి చేయబడ్డాడు, అపహాసం చేయబడ్డాడు. అట్లాగే మత్తయి సువార్తికుడైతే ఆయన ఎట్లాంటి శ్రమల గుండా వెళ్ళాడో వివరిస్తా ఉన్నాడు, ఎట్లాంటి శ్రమల గుండా వెళ్ళాడో వివరిస్తా ఉన్నాడు. ఆయన ముఖం మీద ఉమ్మేశారు, ఆయన గుద్దారు, అవన్నీ మనం చూస్తాం. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అన్న మూవీ యేసుక్రీస్తు ప్రభుని సిలువేస్తున్నప్పుడు ఆయన తగిలిన ప్రతి గాయం ఎంత లోతుగా, ఎంత బలంగా, ఎంత వేదన పుట్టించేదిగా తగిలిందో చూపించడానికి ప్రయత్నం చేశారు. అది వాస్తవం. ఆయనకి చేదు చిరకనిచ్చినప్పుడు ఆ చేదు చిరక తీసుకుంటే కొంత రిలీఫ్ కలుగుతుంది, పెయిన్ రిలీఫ్ కలుగుతుంది. దాన్ని బైబిల్ పండితులు అది పెయిన్ కిల్లర్, చేదు చిరక ఆయన పుచ్చుకుంటే అది పెయిన్ కిల్లర్, నొప్పి తగ్గుతుంది. కానీ దాన్ని పుచ్చుకోలేదు, ఆయన చేదు చిరకను కూడా పుచ్చుకోలేదు. అంత పెయిన్ గుండా వెళ్ళాడు ఆయన, అంత పెయిన్ అనుభవించాడు ఆయన. కాబట్టి మీరంతా కూడా తప్పకుండా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి, అంటే ఏడవండి, అంటే దుఃఖపడండి, బాధపడండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పలా. యేసుక్రీస్తు ప్రభు చెప్పలా, మనం ఎట్లా స్పందించాలో నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చెయ్యండి అని రొట్టె ద్రాక్షారసాలు ప్రభు ఇచ్చారు. ఆ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగాను, ఆ ద్రాక్షరసం ఆయన రక్తానికి సాదృశ్యంగా మన ముందు ఉంది. ఏం చేయాలి? రొట్టె ద్రాక్షరసాలు తీసుకొని ఆయన మరణాన్ని ప్రచురించాలి, ఆయన మరణాన్ని ప్రచురించాలి. కాబట్టి మనం సిలువ కొరకు వినటం, సిలువను ధ్యానించటం, సిలువ విషయాలు పాడుకోవటం బాగున్నాయి. కానీ ప్రధానమైన సత్యం ఏంటంటే మనం సిలువ ఎత్తుకోవాలి. లూకాసు వార్త 9:23 ఆయన ఒక మాట అన్నాడు. లూకాసు వార్త 9:23 ప్రభు మాట్లాడుతున్న విషయాలు. మరియు ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనను నన్ను వెంబడింపకోరినడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సిలువ మన జీవితంలో సంవత్సరానికి వన్ డే ఈవెంట్ లా ఉండకూడదట. సంవత్సరానికి ఒక్కసారి మనం సిలువ చెంతకు వచ్చేవారుగా ఉండకూడదట. ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. అందుకే డైలీ క్రాస్ అంటారు. ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే క్రాస్ కాదు, ఇది డైలీ క్రాస్. విశ్వాస జీవితంలో సిలువ అనుదినం ఉండాలి. ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటే అర్థం కాలేదు ప్రభు అని మనం అడిగితే ఆయన వివరిస్తున్నాడు. 24:1 తన ప్రాణాన్ని రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకును, సిలువ మారణాయుధం ప్రాణం తీస్తాడు. నాకు సిలువద్దు, నాకు సిలువద్దు, నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నా, నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా, నేను ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నాను అని ఒకవేళ ఒళ్ళు దాచుకుంటే మనం పోగొట్టుకుంటామట. నాకు తెలియవద్దు అనకూడదట. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకొనును. ఆయన ప్రాణం పెట్టడమే కాదు మన ప్రాణం పెట్టాలి, ఆయన సిలువ వేయడమే కాదు మనం సిలువ వేయాలి. ఇది అందరితో చెప్తా ఉన్నాడు, అందరితో చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఎదిగిన విశ్వాసులుగా, వాక్యాన్ని ఎదిగిన విశ్వాసులుగా ఉండాలని వాక్య వెలుగులో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనం చదివిన వాక్య భాగం లూకాసు వార్త మనం చదివిన వాక్య భాగం 23:33-49 చదివాం. అందులో 27వ వచనం నుంచి ఒక సన్నివేశం రాయబడింది. లుకాసువార్త 23వ అధ్యాయము 27వ వచనం నుంచి ఒక సన్నివేశం రాయబడింది. గొప్ప జనసమూహం ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. వాళ్ళందరూ బాధపడుతున్నారు, బాధపడడం కాదు రొమ్ము కొట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, ఆయన వెంట వెళ్తున్నారు. 28వ వచనంలో ఆ పెయిన్ లో ఆయన మాట్లాడడానికి ఓపిక లేని పరిస్థితిలో ఓపిక తెచ్చుకొని ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. 28వ వచనం, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, నా శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ కూర్చోండి అన్నది ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేదు. అయ్యో పాపం, అన్యాయపు శిక్ష, ఘోర శిక్ష అని ఏడవటం ఆయనకి ఇష్టం లేదు. నా నిమిత్తం ఏడవద్దు, నేను విజయాన్ని పొందుతున్నా, నేను మేలు చేస్తున్నా, నేను లోకాన్ని రక్షిస్తున్నా, నేను తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్నాను, ఇది మంచిది, ఇది అవసరం, ఇది మేలు, కాబట్టి నేనేం ఊడిపోవట్లా, మీరు నా కోసం ఏడుస్తూ కూర్చోవద్దు అని మాట్లాడుతున్నాడు ఆయన. నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం ఏడవడి. మీరు అయ్యో పాపం అని ఏడవలసింది మీకోసం, మీ పిల్లల కోసం, ఎందుకంటే మీరు శిలువ దగ్గరికి రాకపోతే, మీరు శిలువను ఎత్తుకోకపోతే మీరు పోగొట్టుకుంటారు. తన ప్రాణాన్ని రక్షించుకొనుగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాబట్టి లోకం కోసం ఏడవండి, మీకోసం ఏడవండి, నా కోసం ఏడవద్దండి అన్నాడు ఆయన. ఎందుకు అలాగన్నాడు ఆయన? ఎందుకన్నాడంటే ఆయన పదే పదే ఈ విషయాలు మాట్లాడుతున్నాడు, పదే పదే మాట్లాడుతున్నాడు. ముందటి అధ్యాయాలు ఏం మాట్లాడుతున్నాయంటే, యేసుక్రీస్తు ప్రభు మనం పామ్ సండే దాటుకుని వచ్చాం, యేసుక్రీస్తు ప్రభు ఆ యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు ఆయనకి చాలా బాధ కలిగింది. ఎందుకంటే గ్రహించలేని వారిగా ఉన్నారు. 19వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ రాయబడ్డాయి. లుకాసు వార్త 19వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ రాయబడ్డాయి. వారు గ్రహించలేని వారిగా ఉన్నారు. 19వ అధ్యాయము 41వ వచనం, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, యేసయ్య, ఆయన చూసి మనం ఏడవడం కాదు, ఆయన దేవుని ప్రజలున్న పట్టణం యెరూషలేము పట్టణంలోకి వచ్చి దాన్ని చూసి ఏడుస్తున్నాడు. ఆయన దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడినవి. ప్రభు నేను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటేవు గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నేను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చునని చెప్పాను. ఆయన బోధ చేస్తే వాళ్ళకి తలకెక్కల, ఆయన చెప్పిన సత్యాలు వారికి తలకెక్కల. మీరు చదువుతా ఉంటే యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడు చంపేద్దామా అని చెప్పి పళ్ళు దొరుకుతా ఉన్నారు, ఎక్కడ దొరుకుతాడా అని చూస్తున్నారు. అంతే తప్ప ఆలోచించే పరిస్థితిలో వాళ్ళు లేరు, ఆయన పట్టణాన్ని చూసి ఏడ్చాడు. మీరు నేను చెప్పిన సమాధానకరమైన సంగతిని మీరు అంగీకరించి మీరు దేవుడితో సమాధాన పడలేదు కాబట్టి మీరు చెరలోకి వెళ్తారు, మీరు కత్తి చేత వధించబడతారు, మీ పిల్లలు మట్టిపాలవుతారు, ముట్టడి వేయబడతారు, మీరు కూడా మట్టిపాలవుతారు అని యేసుక్రీస్తు ప్రభు జరగబోతా ఉన్న పరిస్థితులు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పట్టణానికి చూసి ఏడుస్తున్నాడు. కోసం ఆడొద్దు, మీకోసం ఆడవండి. నేను చేస్తున్నది మంచి పని, నేను చేస్తున్నది ముందుగా దేవుడు ప్రణాళిక, ముందుగా రాయబడ్డ దేవుని ప్రణాళిక చేస్తున్నాను, తక్కువ అడవద్దు. ఇంకొక మాట అన్నాడు ఆయన, లూకాసు వార్త 23వ అధ్యాయము 29వ వచనం. ఇదిగో గుడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినాలు వచ్చుచున్నది. పిల్లలు కనకపోతే మంచిది, పిల్లలు కనని తల్లి మంచిది, ధన్యురాలు అని చెప్పుకుంటారట. 30, అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మను కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుతురు. ఎంత ఘోరమైన శ్రమ రాబోతుందో, ఎంత భయంకరంగా హింసించబడిపోతున్నారో చెప్తున్నాడు ఆయన. ప్రభు ఆయన శిలువ మరణానికి వెళ్ళారు. తర్వాత ఒక 40 సంవత్సరాల పాటు అపొస్తలులు వారు ఈ సత్యాన్ని బోధించారు. ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధాన శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. 40 దినాలు ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 40 సంవత్సరాల శిష్యులు చాలా బలంగా ఈ సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళని చంపేశారు, ఆ అపొస్తలందరినీ కూడా చంపేశారు. ఆయన చంపేశారు, ఆ అపొస్తలందరినీ చంపేశారు. ఆయన అన్నట్టుగానే యెరూషలేము మీదకి హింస వచ్చింది. నీరో చక్రవర్తి తగలబెట్టాడు యెరూషలేము పట్టణాన్ని. నీరో చక్రవర్తి తగలబెట్టాడు. ఈ ఇస్రాయేల్ జాతి, యూదా జాతి, దేవుడు ఏర్పాటు చేసుకున్న జాతి ఆయన చెప్పినవి వారు అర్థం చేసుకోలేదు కాబట్టి వారు అడ్రస్ లేని జాతి అయిపోయింది. హిట్లర్ లాంటి నియంత చేత ఘోరంగా ఊచకోతపోయబడ్డారు. ఇప్పటికీ ఆ యుద్ధాలు ఎదుర్కొంటున్నారు, ఇప్పటికీ అరిచేదిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కు బిక్కుమని బతుకుతున్నారు. ఆ చరిత్ర ఇప్పుడు జరుగుతూ ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో వింటానే ఉన్నారు. ఆయన పట్టణాన్ని చూసి ఏడ్చాడు. ఆయన మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం కాదు. నేనేమి నష్టపోవట్లా, నష్టపోతుంది మీరు అర్థం చేసుకోకుండా ఉంటుంది, మీరు గ్రహించలేని స్థితిలో ఉన్నది మీరు అని ఆయన మాట్లాడుతున్నాడు. కాదు, మనం కూర్చొని ఆ సిలువ, ఆయన గాయాలు, ఆ గాయాలు చేతులు పెట్టి ఎంత లోతు గుచ్చుకుందో అని బాధపడుతూ కూర్చోవడం కంటే కూడా దాన్ని బట్టి స్తుతిద్దాం, దాన్ని బట్టి ప్రభు ప్రేమను గ్రహించుకుందాం. కానీ మనకు మనకు అప్పచెప్పిన బాధ్యత ఉంది, మనం చేయాల్సిన పనులు ఉన్నాయి, మనం సిలువెత్తుకోవాలి. ఆయన పాత్ర నమ్మకంగా పోషించాడు, మన పాత్ర మనం నమ్మకంగా పోషించాలి. ఏంటో మన పాత్ర మనకు అర్థం కావాలి. ఆ సిలువ, ఆ సిలువ యొక్క ఉద్దేశం ఏంటి అర్థం కావాలి. దాన్ని మనం బలంగా మన జీవితాల్లో తీసుకోవాలి. అది ఎంతైనా ఆత్మీయ జీవితానికి మంచిది. నేను ఈ ప్రత్యేక దినాన 4 సంగతులు ఈ మీతో పంచుకోవడానికి ఆశపడతా ఉన్నాను. 4 సంగతుల్లో మొదటి మాట సిలువ మరణాన్ని వాక్యం ఏమంటుందంటే, ఇది పాపానికి శిక్ష, యేసుకు శిక్ష కాదు, ఇది పాపానికి శిక్ష. పాపానికి శిక్ష కొరింథీయులకు రాసిన 1 పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుతున్నాను. అదేవిధంగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాను. పాపాల నిమిత్తం ఆయనకి ఈ శిక్ష వచ్చింది. పాపముల నిమిత్తము మృతి పొందాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములలో నుండి విమోచింపవన్నని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనను. కారణం మన పాపాలు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు. నాకు ఈయనలో ఏ దోషం కనబడతా లేదని పిలాతో అంటున్నాడు. మరి ఎందుకు ఆ శిక్ష? అది పాపానికి శిక్ష. పాపం మీద మండుతున్న దేవుని ఉగ్రతకు రూపం అది. ఆ పాపం చేసింది మనం, ఆ స్థానంలో నిలబడాల్సింది మనం, ఆ ఉగ్రతను అనుభవించాల్సింది మనం. కానీ ఆయనే పాపం చేయాలి, ఆయనే పాపం చేయాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదివితే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయము జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాను. కాబట్టి మన పాపముల విషయంలో ఆయన శిక్ష పొందింది. మనం దాని రిజల్ట్ పొందడం కొరకు, దాని నుంచి విడుదల పొందడం కొరకు, దాని నుంచి విడుదల పొందడం కోసం మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు. పర్పస్ అది. మనం ఆయన కోసం జీవించాలి, పాపంలో కొనసాగకూడదు. పాపం విషయంలో మనం చనిపోవాలి. కాబట్టి పాపాలు తీసేశాడు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి తిరిగి. కాబట్టి వాక్యం అంతా ఏం మాట్లాడుతుందంటే, ఇది ఆయనకు శిక్ష కాదు, ఇది పాపానికి శిక్ష. ఆయన పాపానికి శిక్ష విధించాడు, పాపానికి శిక్ష విధించాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంలో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాప శరీరాకారంలో కుమారుని పంపి పాపాలను, మన పాపాలను తీసివేయడానికి ఆయన శరీరమందు పాపానికి పెనాల్టీ ఇది అని కట్టాడు, పెనాల్టీ విధించాడు. పాపానికి ఆయన శరీరమందు శిక్ష విధించబడింది, పెనాల్టీ చెల్లించబడింది, పెనాల్టీ చెల్లించబడింది. వాక్యం మనతో ఏం మాట్లాడుతుందంటే, ఆ పెనాల్టీ నీకు వర్తిస్తుంది. ఆయన పాపానికి శరీరం మందు శిక్ష విధించబడింది కదా, ఆయన గొప్పతనాన్ని బట్టి నీ పాపానికి పెనాల్టీ పరిహారముగా ఆ శిక్ష వర్తిస్తుంది. ఎట్లాగా? దాన్ని నువ్వు విశ్వసించాలి, ఆయన యందు నువ్వు విశ్వసించాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మరణానికి సాదృశ్యం బాప్తిస్మం తీసుకొచ్చాడు. ఆ బాప్తిస్మంలో ప్రవేశించడం ద్వారా ఆయన మరణంలో మనం ప్రవేశిస్తున్నాం. ఆరో అధ్యాయము మూడో వచనం నుంచి ఆ మాటలు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఆరో వచనంలో రాన్నాడు ఆయన, ఎలా అనగా మనమిక్కడ పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిందని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావం సిలువ వేయబడింది, మనం సిలువ వేయబడ్డాము, మనం మరణిస్తున్నాము, బాప్తిస్మం ద్వారా మనం ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాము అని మాట్లాడుతూ మన పాప స్వభావం, ప్రాచీన స్వభావం, పాప శరీరం సిలువ వేయబడుతున్నాయి అని మాట్లాడుతున్నాడు. ఏడవచనం, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. పాపానికి ఆ విముక్తి, ప్రాచీన స్వభావానికి సిలువ, దాని ఆ సిలువ దగ్గర మనం నేర్చుకోవాల్సింది, సిలువ మరణం దగ్గర మనం నేర్చుకోవాల్సింది. అది విజయం, అది అపజయం కాదు, అది గెలుపు, అది ఓటమి కాదు, అది మంచిది, అది మంచిది, అది చెడు కాదు, దాన్ని చూస్తూ ఏడుస్తూ కూర్చోవడం కాదు, దాన్ని మీనింగ్ అర్థం చేసుకొని దాని వెలుగులో మనం జీవించాలి. అది పాపానికి శిక్ష, అది పాపానికి పెనాల్టీ, అది పాపాన్ని విడిపించే మార్గం. కాబట్టి నాకోసం ఆడవద్దు అంటున్నాడు ఆయన. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకుంటున్నారో వారి పాపాలకు పెనాల్టీ కట్టబడుతుంది, వారి ప్రాచీన స్వభావం సిలువేయబడుతుంది, ఆ రక్తం వారిని కడుగుతుంది, వారు పాప విముక్తి పొందుతున్నారు అని మనం ఆరవ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. పాప విముక్తి పొందుతున్నారు. కాబట్టి మనం ఎట్లా ఉండాలట? 11వ వచనం, అటువల్లే మీరును పాపం విషయమై మృతులుగా, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకుంది. మేము పాపం విషయంలో చనిపోయాం, మా ప్రాచీన స్వభావం చనిపోయింది, మా పాపాలకు పెనాల్టీ కట్టబడింది. నేను ఇంక మా ఇక నేను ఇక పాపిని కాదు అని మనం ఎరగాలట. 12, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయొద్దు. మళ్ళా ఆ పాపం మన మీద అధికారం చేయడానికి వీలు లేదు, పాపం మన మీద అధికారం చేయడానికి వీలు లేదు. అర్థం చేసుకుందాం. మొదటి మాట, ఇది ఆయనకు శిక్ష కాదు, ఇది పాపానికి శిక్ష, ఇది పాపానికి శిక్ష. ఆ శిక్ష ప్రతి ఒక్కరూ దాని లాభాన్ని పొందుకోవచ్చు విశ్వసించటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించటం ద్వారా, వెంబడించటం ద్వారా, దాని సాదృశ్యమైన బాప్తిస్మంలో ప్రవేశించడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆ వారి పాపాలకు శిక్షను పెనాల్టీని వారు కట్టుకోవచ్చు, వారి పాపాల నుంచి విముక్తి పొందొచ్చు, విముక్తి పొందొచ్చు. ఇంకా వాక్యం ఏమంటుందంటే మనమే మన పాపాలకు శిక్ష విధించుకోవడం నేర్చుకోవాలి, మనమే మన శరీరానికి సిలువేయడం నేర్చుకోవాలి అంటుంది వాక్యం. గణితుడికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం, గలతుడికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం, 23, 24 కలిసి ఉన్నాయి. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనం మన శరీరానికి సిలువేడి నేర్చుకోవాలట, మనం మన శరీరానికి సిలువేడి నేర్చుకోవాలట. క్రీస్తు యేసు సంబంధులు తమ శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. మన దురాశలకు, మన శరీర కోరికలకు మనమే సిలువేయాలి, క్రీస్తు యేసు స్తంభంతుల జీవన విధానం ఎలా ఉండాలి అని మాట్లాడుతున్నాడు. సిలువ మన అనుదిన జీవితంలో ఉండాలి. ప్రతి దినం సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించాలి. సిలువను పక్కన పెట్టి మనం వెళ్లేది కాదు ఇది. శరీరానికి సిలువ వేసుకోవాలి. శరీరం మీద సిలువ ఉండాలి అంటే సిలువ ఆకారం కాదు. మనం శరీరాన్ని సిలువ వేసుకోవాలట. కొలసకు రాసిన పత్రిక 3:5 ఇలా అన్నాడు. కొలసకు రాసిన పత్రిక 3:5 ఇలా రాయపడింది. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాకాక్షను చంపండి, చంపివేయండి, సిలువేయండి. గలతి పత్రిక 5:6 శరీర కార్యాలు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని దురాశలతోను ఇచ్చలతోను సిలువేశారు. ఇక్కడ కొలసి పత్రిక 3 కూడా శరీర కార్యాల కోసం మాట్లాడుతున్నాడు. వాటిని చంపండి. 6 వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. దేవుని ఉగ్రత రాకుండా ఉండాలంటే దాన్ని మీరు చంపాలి. మీరు సిలువను ఆపాదించుకోవాలి. ఆ విషయాలు చాలా స్పష్టంగా వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రిలరా, ఇది పాపానికి శిక్ష. మన పాపాలు ఆయనకి, ఆయనే పాపం చేయాల. మన పాపాలకు శిక్ష, మన పాపాలకు ఆయన విధించిన శిక్షను ఆయన శిక్ష పొందుకున్నాడు. దేవుని మహాప్రేమ ఏంటంటే మనం దాని ఫలితం పొందుకుంటుంది విశ్వసించటం ద్వారా. దాని ఫలితం పాపం నుంచి విడుదల, పాపపు శిక్ష నుంచి విడుదల, పాచీన స్వభావం నుంచి విడుదల. మనం పరీక్ష చేసుకోవాల్సింది, ఇంకా మనం చనిపోయాం. ప్రాచీన స్వభావం సిలువేయబడాలి, పాతరేయబడాలి అని వాక్యం మాట్లాడుతుంది. లేదు, అది ఎప్పుడో బాప్తిస్మం తీసుకున్నప్పుడు అలా ఉంది, కానీ తర్వాత సంవత్సరం మరలా సేమ్ రొటీన్ లైఫ్. ఆ పాత జీవితమే, ఆ ప్రాచీన జీవితమే మళ్ళా కొనసాగుతా ఉంది అన్నది నీ భావన అయితే నువ్వు దాని లాభాన్ని పోగొట్టుకున్నావు. మరలా ఆ శరీరాన్ని సిలువేసుకోవడం నేర్చుకోవాలి. నేను బలంగా చెప్పేది, నేను బలంగా నమ్మేది వాక్యంలో నుంచి. మనల్ని మనం సుఖపడండి అని వాక్యం చెప్పట్లా. మీకేమీ దోకా లేదు. నేను మీ శిక్ష అంతా తీసేశాను. నేను మీకోసం ప్రాణం పెట్టాను. మీరు హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఆ కజ్జీరు మాటలు పెట్టుకొని మీరు సంతోష గీతాలు పాడండి, ఆనందించండి. అది కాదు వాక్యం చెప్పేది. సిలువ ఎత్తుకోండి, ఆ మార్గంలోనే ప్రవేశించండి. వేరే మార్గం లేదు, ఆయన మాదిరి చూపించాడు అని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి పిల్లరా, అర్థం చేసుకోవాల్సిన మాట ఒకటే, ఇది పాపానికి శిక్ష. 2, ఇది ప్రేమకు రూపం. సిలువ ప్రేమకు రూపం. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. ఎవరి మీద ప్రేమ? పాపి మీద ప్రేమ. ఇది ఎంత ఆశ్చర్యం! పరిశుద్ధ దేవుడికి పాపి మీద ప్రేమ ఏంటి? ఆయన స్వభావం ఏంటి? పాపానికి శిక్ష విధించాలి. ఆయన స్వభావం ఏంటి? ఉగ్రత చూపించాలి. కానీ దేవుని ప్రేమ. యోహాను 3:16, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని అనుగ్రహించాడు. గంభీరంగా ఉంటది ఈ సత్యం. ఆయన రియాక్ట్ అవ్వాల్సిన విధానం ఇది కాదు. సుధమ కుమార పట్టణాన్ని తగలబెట్టేశాడు. నోవాహు కాలాన్ని, ఆ నోవాహు కాలపు లోకాన్ని జలసమాధి చేసేసాడు. అది ఆయన రియాక్షన్ జనరల్ రియాక్షన్. అది పాపాన్ని చూడలేని పరిశుద్ధ కన్నుడు కలిగిన దేవుడు అన్యాయాన్ని సహించలేడు, అవినీతిని సహించలేడు, సహించకూడదు. అది ఆయన నైజానికి వ్యతిరేకం. సిలువ ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఇది ప్రేమకు రూపం, ఇది ప్రేమకు రూపం. చాలా గంభీరంగా విషయాలు ఉన్నాయి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదివితే, 8వ వచనాన్ని చదివితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. మనం పాపులుగా ఉన్నాం కానీ మన ప్రాణం తీయాలి, మన ప్రాణం తీయాలి కానీ ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి కాపి అన్రైచియస్ రైచియస్ అయిపోయాడు, అవినీతిమంతుడు నీతిమంతుడు అయిపోయాడు, పాపి పరిశుద్ధుడు అయిపోయాడు. దేన్ని బట్టి? ఆయన ప్రేమను బట్టి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతుడుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. 10వ వచనం 2వ భాగంలో మరి నిశ్చయముగా రక్షింపబడుదుము, ఉగ్రత నుంచి రక్షించబడుదుము. ఆయన మనల్ని మన పట్ల చూపించిన ప్రేమ, తండ్రి మన పట్ల చూపించిన ప్రేమ, కుమారుడు మన పట్ల చూపించిన ప్రేమ, ఆ ప్రేమకు సాదృశ్యం సిలువ, ఆ ప్రేమకు సాదృశ్యం సిలువ. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన మాట, ఆయన ప్రాణం పెట్టింది మన కోసం మాత్రమే కాదు, ఆయన ప్రేమ చూపించేది మన మీద మాత్రమే కాదు, విశ్వాసుల మీద మాత్రమే కాదు. ఇలా అనుకోవచ్చు గాక, విశ్వాసి కుటుంబంలో పుట్టిన బిడ్డలు, ఎదుగుతున్న యవన బిడ్డలు, వాళ్ళు ఈ రక్షణ పొందుకోలేదుగా పుట్టుకతో క్రైస్తవులు కాలేముగా. వారు కూడా యేసుక్రీస్తు ప్రభుని సురక్షకుడిగా అంగీకరించాలి, బాప్తిసం తీసుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి, వారు కూడా రక్షణలోకి వస్తారు. ఇది ఆయన యందు ఉన్న సంఘానికి జరుగుతున్న మేలు, సంఘ బిడ్డల కుటుంబాలు జరుగుతున్న మేలు. మనం ఈ లాభాన్ని పొందుకుంటున్నాం. మూడో మాట ఏంటంటే, ఆయన ప్రేమ మన మీద మాత్రమే కాదు, ఆయన చేసిన ఈ కార్యం మన కోసం మాత్రమే కాదు, ఇది సర్వలోకం పట్ల చూపించిన ప్రేమ, ఇది సర్వలోకానికి ఆయన ఇస్తున్న విడుదల. ఇది అందరికీ అర్థం కావాలి, ఈ లాభం అందరూ పొందుకోవాలి, ఈ మేలు అందరూ పొందుకోవాలి, ఈ విజయాన్ని అందరూ పొందుకోవాలి. అది ఆయన ఆశ, ఇది అది ఆయన ఆశ. అందరి కొరకు ఆశపడుతున్నాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదివితే, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదే ఉన్నది, ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారి ఉండవన్నని ఇచ్చుచున్నాడు. అందరూ రక్షణ పొందాలి, అందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోకి రావాలని ఇచ్చుచున్నాడు. ఆ కోరిక ఎలా నెరవేర్చుకున్నాడు? 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకునేను. అందరి కొరకు. 7వ వచనంలో పౌలు అంటాడు, కాబట్టి నేను అన్యజనులకు బోధకుడుగాను నియమించబడ్డాను. నేను అన్ని జనులకు బోధకుడిగా నియమించబడ్డాను. విశ్వాసులకు మాత్రమే కాదు, ఇజ్రాయేలు జాతికి మాత్రమే కాదు, అన్ని జనులకు అని అంటున్నాడు ఆయన. అందరి కొరకు అంటున్నాడు. అందరూ వారి మనసు పొందాలి, అందరూ ఈ లాభాన్ని పొందాలి, అందరూ ఈ రక్షణ పొందాలి, ఎవరు నశించిపోకూడదు, అందరూ మారు మనసు పొందాలి అన్నది ఆయన ఆశ. రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గుర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని, ఎవడునూ నశింపవరణ నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలి, ఎవరూ నశించిపోకూడదు. అందరూ మారు మనసు పొందాలి, ఎవరూ నశించిపోకూడదు. అది మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం. ఏం చేస్తాం మన మట్టుకు మనం ఆ విలువను దాని విలువను అర్థం చేసుకొని ఆనందిస్తుందామా? మన బాధ్యత ఏమన్నా ఉందా? ఎస్ఎస్జే పరిచయలో ఉద్యోగస్తుల పరిచయం కాబట్టి ఉద్యోగస్తుల్లో ఈ బాప్తిసం తీసుకొని వారు యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, పండగ క్రైస్తవులు, నామకార్త క్రైస్తవులు, వారందరి కొరకు ఈ పరిచర్య ఉపయోగపడతా ఉంది. సహవాసాలుగా మీరు అన్య ఇతర విశ్వాసాల్లో ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఓపెన్ గోస్పల్ సువార్త, బహిరంగ సువార్త కార్యక్రమాల్లో పాల్గొనొద్దు అని నా సహవాసంగా అనుకున్నాం. కానీ మొదటి నుంచి ఉన్న ఆ మాట ఏంటంటే, లేకపోతే మొదటి నుంచి చెప్తున్న విషయం ఏంటంటే, సువార్త మన బాధ్యత. ఎక్కడో నార్త్ ఇండియాలో సువార్త ప్రకటిస్తున్న మిషనరీలతో మనం వారికొరకు ప్రార్థించాలి, మనం వారికి సపోర్ట్ చేయాలి. సువార్త అందిన ప్రాంతాల్లో సువార్తను మనం ప్రోత్సహించాలి. రెండు, వ్యక్తిగత సువార్త మన బాధ్యత. గ్రూప్ గా చేస్తే వ్యతిరేకతలు వస్తాయి, కానీ పర్సనల్ ఇవాంజలిజానికి ఆటంకాలే లేవు. మీ బంధువులు, మీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, మీ డిపార్ట్మెంట్ లో ఉన్నవారు రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, పనిచేయాలి అని మొదటి నుంచి అంటా ఉన్నాం. కానీ దాని నెరవేర్పు లేకపోతే ఇతరులను చేరుకోవడంలో చాలా వెనుకబడ్డాం. అది ఇక్కడ కుదురుతారా? కానీ వ్యక్తిగతంగా మన బాధ్యత. రక్షణ పొందని వారి విషయంలో మన బాధ్యత ఉంది. ఈ సిలువ మనకే కాదు అందరికీ, ఈ రక్షణ మనకే కాదు అందరికీ, ఈ లాభం మనకే కాదు అందరికీ. ఎవ్వరూ నశించిపోకూడదు, అందరూ రక్షణ పొందాలి. మనం మన బాధ్యత జ్ఞాపకం చేసుకుందాం. ఇది అందరి కొరకు అని మాట్లాడుతున్నాడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ సిలువ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటి? 4 విషయాలు మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఆ 4 హృదయంలో తీసుకుందాం. 4 విషయాలు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఆ 4 జ్ఞాపకం పెట్టుకుందాం. మొదటి మాట, ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకడునొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచ్చు. మీలో ప్రతివాడు తన సొంత కార్యాలు మాత్రమే గాక ఇతరుల కార్యాలు కూడా చూడాలి. ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ కోసం మాట్లాడుతున్నాడు ఆయన. 2వ వచనంలో ఏక మనసు, ఏక ప్రేమ కలిగిన వారిగా ఉండాలట. ఒకరి భారం ఒకరు తీసుకోవాలట, ఒకరి కొరకు మరొకరు ప్రార్థన చేయాలట. 5వ వచనంలో మాట్లాడుతున్నాడు. అది ఎట్లా సాధ్యం? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఏ మనసు? 6వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఆయన సింహాసనం వదిలేసుకున్నాడు. ఆయన పరలోక రాజ్యాన్ని వదిలేసుకున్నాడు, ఆయన దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని వదిలేసుకున్నాడు, ఆయన తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు, ఆయన సిలువనెత్తుకున్నాడు, తన్ను తాను సంతోషపెట్టుకోలేదు, తన కోసం ఆలోచించలేదు, నేను బాగుండాలి అనుకోలేదు. 8వ వచనం, ఆయన సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. మీరు ఏకప్రేమ కలిగి ఉండండి, ఏక మనసు కలిగి ఉండండి. మీరు నేను గొప్ప అనుకోవద్దు, ఇతరులు గొప్ప చేయండి, మీ సొంత కార్యాలు కాదు ఇతరుల కార్యాలు చూడండి. సిలువ ఎవరికి లాభం? ఆయనక కాదు, మనకి. సిలువ కారణం ఎవరు? ఆయన చేసిన తప్ప కాదు, మనం చేసిన తప్పు. మనం తప్పు చేస్తే ఆయన శిక్ష పొందడం ఏంటి? ఆయన కష్టపడితే మనకు లాభం రావడం ఏంటి? మనం మాట్లాడితే నాకేం లాభం అని మనం ఆలోచిస్తాం కదా. లాభాలు మాకు కావాలి, కష్టాలు మాకు వద్దు అని మనం ఆలోచిస్తాం. కానీ క్రీస్తు ప్రభు లాభాలు లోకానికి ఇచ్చాడు, కష్టమని తీసుకున్నాడు. విశ్వాసులుగా మనం ఏం చేయాలి? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. నా అన్నది చావాలి, స్వయం చంపబడాలి, స్వయం సిలువేయబడాలి, స్వార్థం సిలువేయబడాలి. క్రీస్తు యేసు సంబంధులు తమ శరీరమును సిలువేయాలి. నాకు తెలియదు మీరు నేను ఎంతవరకు ఆలోచించగలుగుతున్నా నాకు తెలియదు, కానీ రీసెంట్ గా ఒక ఫ్యామిలీ ప్రేయర్ లో ఒక హెల్దీ డిస్కషన్ జరిగింది. మనల్ని మనం ప్రేమించుకోమని వాక్యం ఎక్కడైనా చెప్పిందా అని అడిగాను. అవును చెప్పింది. ఎక్కడ? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు కాబట్టి నిన్ను ప్రేమించుకో అన్నాడు అని అన్నారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పడంలో ఆయన ఉద్దేశం నిన్ను ప్రేమించుకో, నీ పొరుగును ప్రేమించుకో అనా, లేకపోతే నిన్ను బాగా ప్రేమించుకో అని చెప్పడమా? ఫస్ట్ నిన్ను బాగా ప్రేమించుకో, అప్పుడే నువ్వు పక్కను ప్రేమించగలుగుతావు అని చెప్పడమా? నేను అలా చూడలేకపోతున్నాను. నిన్ను ప్రేమించుకుంటే నీ పొరుగు నువ్వు ప్రేమించలేవా? నిన్ను నువ్వు ప్రేమించుకుంటే, నేను అన్నది బలంగా ఉంటే పరం ఎప్పుడూ మనకి జ్ఞాపకం ఉండదు. యేసుక్రీస్తు ప్రభు నేను బాగుండాలి అని అనుకుంటే లోకానికి రక్షణ రాదు. నేను సింహాసనం మీద కూర్చోవాలి అనుకుంటే ఈ రక్షణ మనకు రాదు. నేను దేవునితో సమానంగా ఉన్న ఈ భాగ్యాన్ని కోల్పోకూడదు అని అనుకుంటే ఈ రక్షణ మనకు రాదు. ఆయన త్యాగం చేయకపోతే మనకి రక్షణ రాదు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, నేను కాదు, నేను కాదు. తన ప్రాణాన్ని మనం చూసాం లూకా 9:24, తన ప్రాణాన్ని రక్షించుకుని కోరువాడు తను పోగొట్టుకుంటాడు. నా నిమిత్తం, సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని దక్కించుకుంటాడు. మనం నేర్చుకోవాల్సిన సిలువ దగ్గర పాఠం ఏంటంటే, ఆయన అందరి కొరకు అన్ని ఇచ్చేశాడు. ఆ మనసు మనం కలిగి ఉంటాడు. ఆయన స్వార్థం లేనివాడిగా కనిపిస్తున్నాడు, అలాగే మనం ఉంటారు. రెండవ మాట, మనం స్వార్థం లేని వారిగా ఉండాలి, మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని చూస్తున్నాం. రెండవ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. మొదటి వచనంలో అంటాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఆయన పోలి నడుచుకోండి అన్నమాట. దేవుని పోలి నడుచుకోండి అంటే ఏం చేయాలి? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఆయన పోలి నడుచుకోండి, ఆయన పూలు నడుచుకోండి అంటే అర్థం ఏంటి? ప్రేమ కలిగి నడుచుకోండి. ఇతరుల కొరకు తన్ను తాను ఎలాగైతే అర్పణగా బలిగా అప్పగించుకున్నాడో అలాగే మీరుండండి. మూడో వచనం, మీలో చారత్వం, మీలో అపవిత్రత, లోభత్వం, వీటి పేరైనా ఎత్తకూడదు. ఇది ఇదే పరిశుద్ధులకు తగినది. జారత్వం, అపవిత్రత, పొరుగువారి దాన్ని ఆశించడం, అది ఎట్లా చేస్తారు? పొరుగువారి హాని అది ఎట్లా చేస్తారు? లోభం, దాచుకోవడం, పిసినారితనం, అది ఎట్లా ఉంటుంది? క్రీస్తు మనస, ఆయనకి ఆయన ఇవ్వడమే నేర్పించాడు, ఆయన ఇవ్వడమే నేర్పించాడు, ప్రేమ నేర్పించాడు, ఆయన త్యాగం నేర్పించాడు, ఆయన దీనత్వాన్ని నేర్పించాడు. అలాగే మీరు నడుచుకోండి అని మనం హెచ్చరిక చేయబడుతున్నాం, హెచ్చరిక చేయబడుతున్నాం. పేతురు మొదటి పత్రిక 2:20 మనం చదివితే, మొదటి పేతురు పత్రిక 2:20 మనం చదివితే ఆయన ఆయన మనకు మాదిరి చూపిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మాదిరి రాయబడతా ఉంది. తప్పిదమ్మలకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించేలా మీకేం ఫలం? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవుని హితమగును. ఇందుకు మీరు పిలువబడుతుంది. మేలు చేయాలట, మేలు చేయాలట, ఎలా చేయాలి? మీరు బాధపడే అంతగా, బాధ కలిగే అంతగా మేలు చేయాలి. బాధ కలిగేటంతగా మేలు చేయాలి. పైపై మేలు కాదు ఇది, పైపై మేలు కాదు ఇది. అదేంటి? అవును, కింద రాయబడ్డ మాట 21 వచ్చిన క్రీస్తు మీ కొరకు బాధపడి ఆయన కొంచెం చేసి సరిపోయిందని అనుకోలేదు, మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయాను. అది ఆయన ఎగ్జాంపుల్, మనకు ఇచ్చిన ఎగ్జాంపుల్. అంటే ఏం చేశాడు? ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన తాను అప్పగించుకున్నాను. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి తిరిగి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏంటి ఆ మాదిరి? ఇతరుల కొరకు బాధపడటం, మేలు చేసి బాధపడటం, దోషం వచ్చినా శ్రమ వచ్చినా బాధపడకుండా ఉండటం, తీసుకోవటం, తీసుకోవటం. అది యేసుక్రీస్తు ప్రభు మన ముందుంచిన మాదిరి. నేను ఒక్క మాట అంటే కుదరదు, నేను తప్పు చేస్తానండి, అంతేకా నన్ను ఎందుకంటాడు? సెల్ఫ్, ఆ ఈగో మామూలుగా పనిచేయదు. అగ్ని జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే స్వయం సిలువ వేయబడాలి, స్వార్థం సిలువ వేయబడాలి, నేను అన్న భావం సిలువ వేయబడాలి, నాకు కావాలి అన్న ఆ స్వార్థం సిలువ వేయబడాలి. యేసుక్రీస్తు ప్రభు సిలువ నేను అన్నది నేల మట్టానికి నరకబడింది, నేను అన్నది నిలువెత్తున సిలువ వేయబడింది. నా హక్కులు, నాకు రావాల్సినవి, నా సింహాసనం, నా అధికారం అవన్నీ వదిలేసుకున్నాడు ఆయన. అది మన ముందుంచిన మాదిరి, ఆయన మన ముందుంచి వెళ్ళిపోయిన మాదిరి. నువ్వు ఇతరులు ఏం చేయాలని కోరుకుంటున్నావో, నాకెలా చేయాలి, నాకెలా కావాలి, నాకెలా ఉండాలి, అది స్వయం, అది స్వయం, నాకు నాది, 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 నాది స్వయం, అది సిలువ వేయబడాలి. లోకాసువార్త 6:6 ఆయన మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో వాక్యం మాట్లాడుతుంది. 6:27 మీ శత్రువులను ప్రేమించండి. వారు అలాగే ఉంటారు, వాళ్ళేం మారరు, వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు సరిగ్గా లేరండి అని అనొద్దు. చాలాసార్లు ఈ ఇప్పుడు ఆ యూట్యూబ్ పాస్టర్లు వాళ్ళ భాష, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళకున్న పైచ్య, వాళ్ళకున్న అహంకారం, వాళ్ళకున్న ఆ పొగరు, ఆ పాత స్వభావం రెవడీ పాస్టర్లో, రెవడీ పాస్టర్లో మారు మనుషులు ఏం పాస్టర్లో. వీళ్ళేదో ఉద్యమం చేస్తున్నాం అనుకుంటున్నారు, వీళ్ళేదో ఉద్ధరించిపోతున్నారు అనుకుంటున్నారు. సిలువను పక్కన పెట్టేశారు, సిలువ లేదు అక్కడ. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించు వారిని దీవించండి, మిమ్మల్ని బాధ పెట్టేవారి కొరకు ప్రార్థన చేయండి, నిన్ను ఒక చెంప మీద కొట్టువాడి వైపునకు రెండో చెంప కూడా తిప్పు, నిన్ను అడుగువాని కిమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవాడి వద్ద మరలా అడగొద్దు. 31 మనుషులు మీకు ఎలాగ చేయవనని మీరు కొరుదురో అలాగ మీరు వారికి చేయండి. మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమించిన ఎడల మీకేం మెప్పు కలుగును. పాపులు తమను ప్రేమించే వారిని ప్రేమంతురు కదా. యేసుక్రీస్తు ప్రభు మాదిరి అది కాదు, దెబ్బకు దెబ్బ మాటకు మాట కాదు, ప్రతీకారం తీర్చుకోవడం కాదు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడడం కాదు, ఎదురుదాడి కాదు, స్వార్థం కాదు. ఏది చేసినా నాకు లాభం కలగాలి, నాకేంటి నాకేంటి నాకేంటి, అది కాదు సిలువ. ఆయన ఇతరుల కొరకు తన్ను తానిచ్చుకున్నాడు, ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ఇక్కడ మనం త్యాగాన్ని మన జీవితంలోకి తీసుకోవాలి, సిలువ దగ్గర ప్రేమను మన జీవితంలోకి తీసుకోవాలి. ఇక్కడ నష్టపోవడాన్ని బాధపడ్డాన్ని మన జీవితంలో తీసుకోవాలి. అది ఆయన మన ముందుంచిన అడుగు జాడలు, అదే ఆయన మన ముందుంచిన అడుగు జాడలు. కొలిమిదికి రాసిన 2 8:9 కొలిమిదికి రాసిన 2 8:9 మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావన్నని మీ నిమిత్తము దరిద్రుడాయను. ధనవంతుడు దరిద్రుడైపోయాడు. నేను ధనవంతుడిగా ఉండాలనుకోలే, మీరు ధనవంతుడు కావాలని చెప్పి ఆయన ఉన్నదంతా కోల్పోయాడు. ఆయన ఆ విషయం మాట్లాడుతూ 10 మాట్లాడుతున్నాడు. ఇందును గురించి నా తాత్పర్యం చెప్పుచున్నాను. 1 కిందటనే ఈ కార్యం చేయుటి ఎందుకాక చెయ్య తలపెట్టుట ఎందుకు కూడా మొదట వారే ఉండి నెడల మీకు మేలు. 11 కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగ కలిగను అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అయినట్లు మీరు ఆ కార్యం ఇప్పుడు నెరవేర్చుడి. కింద రాయబడుతున్న మాటలు అవే రాయబడుతున్నాయి. ఇవ్వండి 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 కలిమి కొలది. ఆ మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికర మగను. ఏసయ్య ఇచ్చేశాడు, ఏసయ్య కుమరించేశాడు, ఏసయ్య దిమ్మరించేశాడు, ఏసయ్య తనకున్నదంతా కోల్పోయాడు. సంగమా, మీరు అలాగ ఉండాలి, మీరు అలాగ ఉండాలి. ధనవంతుడు, నేను ధనవంతుడిగా ఉండాలనుకోలే, మీరు ధనవంతుడు కావాలనుకున్నాడు ఆ భాగ్యవంతుడు. నేను భాగ్యవంతుడిగా ఉండాలనుకోలే, మీరు భాగ్యవంతుడు కావాలనుకున్నాడు. కాబట్టి ఆయన కొన్నదంతా ఇచ్చేసాడు. సంగమా, అలాగే మీరు ఇవ్వండి అని ఆయన సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇవ్వండి ఇవ్వండి అని మాట్లాడుతున్నాడు. మొదటి యోహాన్ పత్రిక 3:16 ఆయన మరణ నిమిత్తం ప్రాణం పెట్టాడు. ఆయనకు దానివల్ల లాభం కాదు, లాభం మనకి నష్టం ఆయనకి, లాభం మనకి శ్రమ ఆయనకి, లాభం మనకి ఆయన కాదు. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాను, దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకుని చున్నాను. మనము కూడా సహోదర నిమిత్తము మన ప్రాణాలు పెట్టబద్ధులమై ఉన్నాము, మన ప్రాణాలు పెట్టబద్ధులమై ఉన్నాము. 18 చిన్నపిల్లారా,
మాటతో నాలుకతో కాక క్రియతో సత్యముతో ప్రేమింతుము. ఎందువల్ల మన సత్య సంబంధమును ఎరుగుతుము, మనం ప్రేమిద్దాం, అప్పుడే మనం ఆయన సంబంధులం అవుతాం. ప్రేమ కొరకు తారాస్థాయిలో రాశాడు మొదటి యోహాను పత్రికల్లో ప్రేమ గురించిన. ప్రేమ అంటే ఇవ్వడం, తీసుకోవడం కాదు. 3వ అధ్యాయం మొదట వచ్చిన మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో సూర్యుడి. మనం దేవుని పిల్లలమే. ఈ 4 మాటలు హృదయంలో తీసుకుందాం. ఆయన కోల్పోయాడు. త్యాగాన్ని చూస్తున్న ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ప్రేమ చూపించాడు. ఆయన ప్రేమ చూపించాడు, మనం అలాగే ప్రేమ చూపించాలి. ఆయన బాధపడ్డాడు మేలు చేయడం కొరకు, మనం బాధపడాలి. ఆయన దారిద్రతను కోరుకున్నాడు, మనం ధనవంతులం కావాలండి, మనం కూడా అలాగే ఉండాలి. ఆయన ప్రాణం పెట్టాడు, మనం కూడా ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. నాది అన్న స్వార్థం ఏమైనా మనలో పనిచేస్తా ఉంటే విలువ మనలో లేదు. నేను శ్రమ పడతా ఉన్నా, నష్టపోతా ఉన్నా, నా ఆరోగ్యం, నా ఆస్తులు, నా తెలివితేటలు అన్ని కూడా ఖర్చు అయిపోతున్నాయి. అవును, సిలువ మార్గంలోనే ఉన్నాం, సిలువ మార్గంలోనే ఉన్నాం. వాక్య పెలుగులో సిలువ మన ముందు ఆవిష్కరించబడతా ఉండగా ఆ సిలువను మన హృదయంలోకి తీసుకుందాం, మన జీవితంలోకి తీసుకుందాం. ఇది సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి దినం తన సిలువ ఎత్తుకుందని వెంబడించాలి. అన్నదినం సిలువను ఎత్తుకుందాం. అప్పుడు తప్ప మన చుట్టూ ఉన్న వాళ్ళు బతకరు. అప్పుడు తప్ప మన లోకం, మన జాతి, మన ప్రజలు రక్షణలోకి రారు. మనం సిలువ వేయబడకుండా ఎవరికి మోక్షం రాదు. అది ఆ సిలువను మనం ఇష్టపడదాం. సిలువను వెంబడించిన, సిలువను ఎత్తుకునే జీవితానికి లోపడదాం. అదే డిసైపుల్షిప్. ప్రభు ఈ వాక్య తలంపులు మనందరి జీవితంలో నెరవేర్పులోకి తీసుకొచ్చిన గాక. ఆమేన్.